സദാശിവസമാരംഭാം ശങ്കരാചാര്യമധ്യമാം അസ്മദാചാര്യപര്യന്താം വന്ദേ ഗുരുപരംപരാം.
మొదటి అధ్యాయం 16వ శ్లోకం.
అనంత విజయం రాజా కుంతీ పుత్రో యుధిష్ఠిరః నకుల సహదేవశ్చ సుఘోషమణి పుష్పకౌ
సంజయుల వారు ఆ యుద్ధంలో ఎవరెవరు వచ్చి ఉన్నారు అనే విషయాన్ని ధృతరాష్ట్రుడికి తెలియజేస్తున్నాడు. అంతేకాకుండా పాండవుల వైపు కౌరవుల వైపు ఎవరెవరు ఉన్నారు, వారు ఎంతటి గొప్పవారు అనే విషయాన్ని కూడా సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. సంజయుడి యొక్క విశేషం ఏమిటంటే, దూరంగా ఉన్నటువంటి విషయాలను చూడటమే కాకుండా ఆ దూరంగా ఉన్నటువంటి మనుషుల యొక్క వ్యక్తుల యొక్క మనస్సు కూడా చదవగలిగినటువంటి శక్తి ఆయనకున్నది. అందుకని వారి భావాలను కూడా ధృతరాష్ట్రుడికి తెలియజేస్తున్నాడు సంజయుల వారు. దుర్యోధనుడు, అర్జునుడు వీరందరి యొక్క భావాలని, మనస్సులో భావాలని సంజయుడు వారికి తెలియజేస్తున్నాడు ధృతరాష్ట్రుడికి. ఈ పాండవుల యొక్క శంఖాలను గురించి చెప్తున్నారు, వాళ్ళు ఎటువంటి శంఖాలు కలిగి ఉన్నారు అనే విషయాన్ని. 14వ శ్లోకంలో తతః శ్వేతైః హయైః యుక్తైః అని ఈ శ్లోకాన్ని గురించి చెప్తానని చెప్పాను పోయిన వారం. ఆ యొక్క అర్జునుడి రథం యొక్క విశేషం, అది అగ్నిదేవుడి నుంచి ప్రసాదింపబడినది. ఆ రథం, వాణి గుర్రాలు, ఆధ్యాత్మికంగా మనం చూస్తే అది కొంత విశిష్టత ఉంది అందులో. ఎలాగంటే, రథం మన శరీరం లాంటిది, గుర్రాలు మన ఇంద్రియాల వంటివి, మన కళ్ళు, ముక్కు, చెవులు, ఈ 5 ఇంద్రియాలు గుర్రాలతో సమానం. గుర్రాలు ఏం చేస్తుంటాయి, విషయాల వైపు రోడ్డు మీద పరిగెడుతూ ఉంటాయి. అదేవిధంగా మన ఇంద్రియాలు కూడా రూపం చూడటానికో శబ్దం వినడానికో పరిగెడుతూ ఉంటాయి. అందుకని మన ఇంద్రియాలని గుర్రములతో పోల్చారు. గుర్రాలు ఆ రథాన్ని లాగుతాయి, అదేవిధంగా మన ఇంద్రియాలు మన శరీరాన్ని కూడా అటువైపు తీసుకువెళతాయి. మన శరీరాన్ని వైపు కూడా, మన శరీరాన్ని కూడా శబ్దం వైపు, రూపం వైపు తీసుకువెళతాయి. ఎలాగైతే గుర్రాలు ఆ రథాన్ని తీసుకువెళతాయో, మన ఇంద్రియాలు కూడా ఇది చూడాలి, అది వినాలి అని చెప్పి ఈ శరీరాన్ని అక్కడికి లాక్కుపోతాయి. ఈ శరీరాన్ని రథంతో పోల్చారు, ఇంద్రియాలు గుర్రంతో పోల్చారు. ఆ గుర్రాలు వెళ్ళేటప్పుడు ఆ యొక్క గుర్రాన్ని నడిపేవాడు ఉంటాడు, రథసారథి. ఆ రథసారథి సరిగ్గా నడపాలి నడిపేటప్పుడు, లేకపోతే గుర్రాలు ఇటువైపు పోతాయి. దాహం వేసిందని చెప్పి మధ్యలో మంచినీళ్ళు తాగడానికి వెళితే కష్టం కదా. ఆకలి అయిందని చెప్పి గడ్డి తింటానికి వెళ్ళకూడదు. ఇక్కడ రోడ్డు మీద వెళుతున్నప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి కదా. అందుకని సారథి ఏం చేస్తాడు, ఆ గుర్రాలని నిగ్రహిస్తాడు. అదేవిధంగా మన ఇంద్రియాలు, ఈ యొక్క నాలుక, కళ్ళు, చెవులు, ముక్కు, ఇవన్నీ కూడా అది కావాలి ఇది కావాలని అడుగుతూ ఉంటాయి. ఎప్పుడు ఏం చేయాలో వాటికి ఎవరు చెప్పేది అంటే మన బుద్ధి. బుద్ధి అనే సారథి, బుద్ధి అనే సారథి డ్రైవర్. ఈ ఇంద్రియాలకి నియామకుడు. ఈ సారథి గుర్రాన్ని నడిపే సారథి గుర్రాలని ఎట్లా నిగ్రహిస్తాడు, దేంతో నిగ్రహిస్తాడు అంటే దానికి కళ్ళెం ఉంటుంది. కళ్ళెం అంటారు చూసారా, ఆ గుర్రం నోట్లో నుంచి ఒక కళ్ళెం పెట్టి దాన్ని తాడుతో కట్టి ఉంచుతారు అన్నమాట. ఆ తాడుతో కట్టినదే కళ్ళెం అంటారు దాన్ని. ఆ కళ్ళెం అంటే కడివాళం అంటారు, కడివాళం అంటారు తమిళంలో. ఇక్కడున్న తెలుగు వాళ్ళకి తమిళం పదాలు ఎక్కువ తెలుసు తెలుగు కంటే, అందుకని తమిళం పదాలు చెప్పాల్సి వస్తుంది. కడివాళం అంటే కళ్ళెం అని అర్థం. ఆ గుర్రాన్ని నిగ్రహించడానికి సారథి ఉపయోగిస్తాడు. అదేవిధంగా ఇక్కడ బుద్ధికి ఇంద్రియాలకి మధ్యలో ఎవరు అంటే మనస్సు. మనస్సు అనే కళ్ళాన్ని బుద్ధి అనే సారథి ఉపయోగిస్తాడు. ఆ బుద్ధి అనే సారథి కళ్ళాన్ని తన చేతిలో పెట్టుకోకపోతే ఇంద్రియాలు ఎటు పడితే అటు వెళ్ళిపోతూ ఉంటాయి. ఎప్పుడు ఏం తినాలో తెలియదు, ఎప్పుడు ఏం చూడాలో తెలియదు. ఇట్లా తెలియకపోతే ఏమన్నా అయోమయం అవుతుంది. అందుకని బుద్ధి మనస్సు ద్వారా ఇంద్రియాలను నిగ్రహిస్తుంది. ఎందుకు అంటే ఈ బుద్ధి అనేటువంటి సారథి మనస్సు అనే కళ్ళాన్ని నిగ్రహిస్తే ఆ ఇంద్రియాలు కూడా, ఈ కళ్ళం మనస్సు అనే కళ్ళం దేనికి కనెక్ట్ చేసింది సంబంధం ఉందంటే ఇంద్రియాలకి. అందుకని ఇంద్రియాలు మన నిగ్రహంలో ఉంటే ఏమవుతుంది, ఉదాహరణలో ఏం చెప్పాం, సారథి కళ్ళాన్ని పట్టుకొని గుర్రాలని సరిగా నడిపించాలి. దేనికి నడిపించాలి అంటే రథంలో ఉన్నటువంటి స్వామి యజమాని కూర్చొని ఉన్నాడు కదా, ఆయన్ని సరిగ్గా చేర్చాలి గమ్యానికి. గమ్యానికి చేర్చకపోతే ఎక్కడికి వెళ్ళేవాడు ఇంకొక చోటికి వెళ్తాడు ఆయన కదా. ఆయన గమ్యానికి చేర్చాలి రథస్వామిని. రథంలో కూర్చున్నటువంటి యజమాని రథస్వామి. ఆ రథస్వామిని ఒక చోటికి తీసుకువెళ్ళాలంటే ఎవరి చేతిలో ఉంది, సారథి చేతిలో ఉంది. ఈ సారథి అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటే కుదరదు. అందుకని ఈ సారథి కళ్ళాన్ని పట్టుకోవాలి, స్టీరింగ్. ఆ కళ్ళాన్ని, ఇప్పుడు గుర్రాలు లేవు కాబట్టి కారు, స్టీరింగ్, డ్రైవర్, చక్రాలు. ఆ చక్రాలను సరిగ్గా తిప్పాలి కదా, లేకపోతే క్లాస్కి ఏమొస్తాం. డ్రైవర్ కనుక సరిగ్గా డ్రైవ్ చేయకపోతే క్లాస్కి ఎట్లా వస్తాం. కనుక కారులో కూర్చున్న యజమాని సేఫ్గా క్లాసుకి చేరాలి అంటే డ్రైవర్ సరిగ్గా ఉండాలి, స్టీరింగ్ సరిగ్గా ఉండాలి, చక్రాలు సరిగ్గా ఉండాలి. అవన్నీ లేకపోతే క్లాసే జరగదు. ఏ బండి అయినా సరే, ఏ సారథి అయినా సరే. అదేవిధంగా ఇక్కడ మనకు కూడా ఈ యొక్క స్వామి ఎవరంటే ఈ శరీరానికి జీవాత్మ. ఈ జీవాత్ముడు యజమాని, ఈ గృహస్వామి రథస్వామి. శరీరం రథం అన్నాం కదా, ఈ శరీరం రథంలో ఉన్న స్వామి జీవాత్ముడు. ఈ జీవాత్మని మోక్షం అనే గమ్యానికి తీసుకువెళ్ళాలి. ఈ జీవాత్మని మోక్షం అనే గమ్యానికి తీసుకువెళ్ళాలి. తీసుకువెళ్ళాలి అంటే బుద్ధి అనే సారథి, మనస్సు అనే కళ్యాణాన్ని సరిగ్గా ఉపయోగించి ఇంద్రియాలని ఏది చూడాలి, ఏది మంచిది, ఏది మంచిది కాదు, ఇవన్నీ చూపిస్తూ చక్కగా తీసుకువెళ్ళాలి. ఇంద్రియాలను సత్సంగం, మహాత్మ పురుషుల యొక్క సాంగత్యం, భగవద్గీత పఠనం, ఇట్లా అనేకమైనటువంటి మంచి దోవలు తీసుకువెళ్ళాలి ఇంద్రియాలని, బుద్ధి. అందుకని ఏది చూస్తే అది తినాలి, ఏది చూస్తే అది వినాలి, ఏది ఉంటే అట్లా అనకూడదు. ఏది మంచిదో అదే వినాలి, ఏది మంచిదో అదే చూడాలి, ఏది మంచిదో అదే తినాలి. అవన్నీ కూడా దేనికంటే ఈ గృహస్వామిని మోక్షగమ్యానికి తీసుకువెళ్ళడానికి. ఇదే విషయం యమధర్మరాజుల వారు నచికేతుడికి కఠోపనిషత్తులో చెప్తారు. ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథిం విద్ధి మనఃప్రగ్రహమేవచ. ఇంద్రియాణి హయానాహు ఇలా చెప్తారన్నమాట. కనుక మన శరీరం అనేటువంటి రథం, ఇందులో ఒక స్వామి జీవుడు. ఈ జీవుడు మోక్షాన్ని పొందడానికి మన బుద్ధి మనస్సు ఇంద్రియాలన్నీ చక్కగా పనిచేయాలి అని మనం దీన్ని ఉపయోగించుకోవాలి. లేకపోతే ఈ జీవితం వృధా అవుతుంది. ఈ గృహస్వామి, ఈ దేహంలో ఉన్నటువంటి జీవాత్ముడు మోక్షాన్ని పొందలేడు. కనుక గమ్యం చేరే వరకు అటు ఇటు చూడకూడదు గుర్రాలు. అర్థమైందా? గమ్యం చేరే వరకు సారథి సరిగ్గా ఉండాలి. అదేవిధంగా బుద్ధి సరిగా ఉంటేనే, మనస్సు ఇంద్రియాలు సరిగా పనిచేస్తూ ఉంటేనే మోక్షం చేరగలుగుతాం. మన సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. అర్థమైందా? ఆ గమ్యం ఒక ఫంక్షన్ ఉందనుకోండి, ఆ ఫంక్షన్ టైం లోపల వెళ్ళాలా లేదా? లేదు, నేను అన్ని చూసుకుని మధ్యలో అన్ని చూసుకున్న తర్వాత వెళతాను అన్నాడు అనుకోండి, ఏం ప్రయోజనం? ఫంక్షన్ అయిపోతుంది అక్కడ కదా. అదేవిధంగా మన జీవితంలో కూడా చదువు, సంపాదన, భర్త, పిల్లలు, వీళ్ళు, గృహం, ఇవన్నీ కూడా మధ్యలో మన కనపడుతూ ఉంటాయి. అటు ఇటు మనల్ని లాగేస్తుంటారు మన సమయాన్ని. అదే ముఖ్యం అనుకుంటాం మనం. మనవళ్ళు మనవరాళ్ళు పండగలు, కార్తీక పౌర్ణమి, ఇవే ముఖ్యం. ఎప్పుడు చేసుకునే కార్తీక పౌర్ణమే, ఈరోజు స్వామిని ఎప్పుడు ఉంటారు, కార్తీక పౌర్ణమి చేసుకోవాలి కదా అని చెప్పి దానికి ప్రాధాన్యం ఇచ్చేసి క్లాసుకు రాకుండా మనం ఆ వ్రతం ఈ వ్రతాలు అని చెప్పి జనాలు వాటికి సమయం ఇచ్చేసేటప్పుడు ఏమైపోతుంది, అక్కడ ముహూర్తం టైం అయిపోతుంది. వెళ్ళవలసిన గమ్యం, చేరవలసిన గమ్యం సమయం అయిపోతుంది, ఇంకా పోయి ఏం ప్రయోజనం? అదేవిధంగా ఇక్కడ కూడా మనం వీటిలోనే కాలం వెళ్ళబుచ్చుతూ ఉంటే ముసలితనం వచ్చేస్తుంది. మోక్షాన్ని పొందకుండానే మనం జీవితం సాలిచ్చేస్తాం. ఇంకా మనకు మోక్షం వచ్చే ఆస్కారమే ఉండదు. ఎందుకంటే మన సమయం అంతా కూడా, మన శక్తి అంతా కూడా ఈ యొక్క మన శరీర పోషణకి, మన ఇంట్లో వాళ్ళ పోషణకి, కాస్త ఎంటర్టైన్మెంట్కి, మధ్య మధ్యలో ఫంక్షన్స్కి, ఇవన్నిటికీ సరిపోతుంది. మధ్య మధ్యలో హాస్పిటల్కి, మన ఒంట్లో బాగున్నా కూడా మన వాళ్ళ కోసం హాస్పిటల్కి పోవడం, ఇవే సరిపోతూ ఉంటాయి కదా. ఈ లోపల మనం గమ్యం చేరేది ఎప్పుడు, మోక్షాన్ని పొందేది ఎప్పుడు, టైం ఎక్కడుందంటే, ఎంత బిజీగా ఉన్నారో చూసారా జనం, ఇక్కడికి రావడానికి సమయం లేదు. అంటే ఏమిటి, వాటి కోసమే సమయాన్ని వెచ్చిస్తున్నారు కానీ ఈ జీవిత గమ్యాన్ని చేరడం కోసం భగవద్గీత క్లాసు ఇదికి వెళితేనే నేను నా గమ్యాన్ని చేరతాననే విషయం ఇంకా జనానికి తెలియలేదు అని అర్థం. తెలుసుకున్న వాళ్ళు కూడా సరిగ్గా అనుసరించలేకపోతున్నారు, తెలియని వాళ్ళు ఎట్లాగో చేయలేరు, తెలిసిన వాళ్ళు కూడా కొన్ని పరిస్థితుల వల్ల గమ్యాన్ని చేరడానికి కాలం వెచ్చిస్తున్నారు. అందుకని అప్పుడప్పుడు గురువు గారు గుర్తు చేస్తుంటారు. అదే లేకపోతే ఈ యొక్క రథాన్ని గురించి ఎందుకు చెప్పాలి? అందరు రథాల్లోనే ఉన్నారు కదా, యుద్ధ వీరులందరూ రథాల్లోనే కదండి ఉన్నారు. ఈ రథం మాత్రమే ఎందుకు చెప్పాలి వ్యాసుల వారు ఈ 14వ శ్లోకంలో? తతః శ్వేతైహి హయైహి యుక్తే మహతి స్యందనే స్థితౌ. ఈ యొక్క మహత్ గొప్పదైనటువంటి రథంలో, తెల్ల గుర్రాలు కలిగినటువంటి ఆ రథంలో అర్జునుడు కృష్ణుడు కూర్చొని ఉన్నారు అని చెప్తున్నారు. దాని యొక్క విశిష్టత మనకు తెలియజేస్తున్నారు వ్యాసాచార్యులు. ఇట్లాగన్నా రాస్తే ఆ గురువు గారి క్లాసులో చెప్తే ఆ స్టూడెంట్స్ అయినా వింటే, సరిగ్గా ఆ రోజు ఆబ్సెంట్ కాకుండా వింటే, అవునా కాదా? ప్రతిసారి చెప్తానా ఏమిటి గుర్రాన్ని గురించి, రథాన్ని గురించి? కరెక్ట్గా ఆ సమయానికి వాళ్ళు ఆబ్సెంట్ కాకుండా వింటారని చెప్పి ఆశించి వ్యాసుల వారు చెప్తారు. అందుకని గురువు గారు కూడా చెప్పాలి, శిష్యుడు కూడా వినాలి. చూసారా? అది ఆ రథం యొక్క కల్పన, రథ కల్పన అంటారు దీన్ని. రథ కల్పన అనేది చాలా విశిష్టం. అందుకని ఈ శరీరం అనేది ఒక మనకు రథం లాంటిది, గుర్తుపెట్టుకోండి. దీనికి షోకు చేస్తాం, అన్నీ చేస్తాం, చీర కడతాం, అలంకారం చేస్తాం, కారు వాడుకుంటే దాన్ని కడుగుతాం, తుడుస్తాం, అంతేనా? కారు దేనికోసం? ఒక చోటికి వెళ్ళి చేరడాని కోసమే కానీ మరి దేనికోసం కాదు. కారు రోజు తుడుస్తూ ఉంటాడు, ఎక్కడికి పోడు, ఏమో పోతుంది కొంతకాలానికి. ఎక్కడికి వెళ్లకుండా కారు రోజు తుడుస్తూనే ఉన్నారనుకోండి, పాడైపోతుంది. దాని పని ఏమిటి? ఒక చోటికి వెళ్ళడం కోసమే కదా. లేదండి, నాకు కారు ఉంది, రోజు తుడిచిపెట్టుకుంటాను అన్నాడు. మరి కారు ఎందుకురా అంటే, చూసుకుంటుంటే ఆనందంగా ఉందన్నాడు. అదేవిధంగా మనం కూడా అద్దంలో చూసుకుంటూ మొహం, దీనికి ఫెయిర్ అండ్ లవ్లీ స్నోలు, ఫేస్ పౌడర్లు అన్ని రాసుకుంటూ, అందమైన చీరలన్నీ కట్టుకుంటూ ఇట్లాగే ఉంచామని అనుకోండి శరీరాన్ని, ఒరే ఎందుకురా ఈ శరీరం అని అడుగుతుంది శాస్త్రం. ఏం లేదండి, బాగుందండి, చక్కగా హాయిగా ఇడ్లీ తినచ్చు, స్వీట్లు అన్ని తినచ్చు, అన్ని చూడచ్చు, అన్ని తినచ్చు అని చెప్పి దీన్ని పోషిస్తూ కూర్చున్నాం అనుకోండి, అసలు ఇది ఎందుకు ఇచ్చాడు భగవంతుడు అనే సంగతి మర్చిపోతాం మనం. చూసారా, అందుకే నీ ఒక పరికరాన్ని ఇస్తే ఆ పరికరాన్ని దేనికి ఇచ్చారో దానికి ఉపయోగించాలి, లేకపోతే తుప్పు బట్టి పనికి రాకుండా పోతుంది. ఇది కూడా అంత, ఈ పరికరం కూడా, ఈ పరికరాన్ని కూడా సరిగ్గా ఉపయోగించకపోతే దీనికి కూడా తుప్పు పడుతుంది. తుప్పు అంటే ఏమిటి? ఇక్కడ మనసు సరిగ్గా పనిచేయదు. ఒక పని చెప్తే ఒక పని చేస్తాం, ఒకటికి రెండు పనులు చేస్తాం. కాళ్ళు చేతులు ఆడవు, ఒక్కొక్కసారి కాళ్ళు నడవకపోతే చూడండి కాళ్ళు పట్టుకుపోతాయి. మనం కూడా పాసే బస్సులో కూర్చున్నామంటే రాత్రి అంతా ప్రయాణం చేసి కాళ్ళు ఏమవుతాయి? వాచి కూర్చుంటాయి, ఇంకా నడవడానికి వీలు కాదు. ఇవన్నీ ఉపయోగిస్తుంటేనే పని చేస్తుంటాయి, కానీ మీరు పని చేయకుండా ఉంచండి ఒక రోజు నాలుగు రోజులు, ఇంకా అవి మర్చిపోతాయి ఎట్లా పనిచేయాలి. అది విధమైన ఈ శరీరాన్ని దేనికి ఇచ్చాడు భగవంతుడు అనే విషయాన్ని మనం ప్రతి క్షణం గుర్తుపెట్టుకోవాలి. అందుకని గురువు గారు గుర్తు చేస్తూ ఉంటారు, అప్పుడన్నా కొంచెం చురుగ్గా ఉంటామేమోనని. సరే, ఈ 16వ శ్లోకంలో ఏం చెప్పారు? అనంత విజయం రాజా, రాజా యుధిష్ఠిర. యుధిష్ఠిర అంటే యుద్ధమునందు స్థిరముగా నిలబడి యుద్ధం చేసేవాడు ధర్మరాజు యుధిష్ఠిరుడు. కుంతీపుత్ర, కుంతీపుత్రుడైనటువంటి 16వ శ్లోకం మొదటి లైన్, కుంతీపుత్రుడైనటువంటి యుధిష్ఠిరుడు యుద్ధమునందు స్థిరముగా ఉంటాడు కనుక యుధిష్ఠిర అని పేరు. ఏం చేశాడు? అనంత విజయం అనేటువంటి శంఖాన్ని ఊదాడు, పూరించాడు. అనంత విజయం, అనంత విజయం అంటే ఏమిటి? ఎప్పుడు విజయాన్నే కలిగించేటటువంటి ఆ శంఖం అని అర్థం. అనంత విజయం, అనంతమైనటువంటి విజయాన్ని ఇచ్చేటటువంటిది, ఎటువప్పుడు కూడా ఓడిపోవడం ఉండదు ఆయనకి. అటువంటి శంఖాన్ని దగ్గర పెట్టుకున్నాడు. అనంత విజయం రాజా కుంతీపుత్ర. రాజా అంటే రాజసూయ యాగం చేశాడు కదా యుధిష్ఠిరుడు, కనుక రాజా అని పేరు. రాజసూయ యాగం చేసినటువంటి కుంతీపుత్రుడైనటువంటి యుధిష్ఠిరుడు రాజు ఈ శంఖాన్ని ప్రదధ్మౌ అని మనం చేర్చుకోవాలి. ప్రదధ్మౌ అంటే శంఖాన్ని పూరించాడు. రెండవ లైన్లో నకులః సహదేవశ్చ, నకులుడు సహదేవుడు కూడా సుఘోష మణిపుష్పకం అనే రెండు శంఖాలని, వారి వారి శంఖాలని ఊదారు, పూరించారు. తర్వాత శ్లోకం 17, కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చ పరాజితః ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దద్మః పృథక్ పృథక్. కాశ్యశ్చ పరమేశ్వాసః 18వ శ్లోకంలో సంజయుడు ధృతరాష్ట్రుణ్ణి సంబోధిస్తున్నాడు. మహీపతే పృథివీపతే, పృథివీ అంటే భూమి, పతి అంటే రాజు, పరిపాలించేవాడు. ధృతరాష్ట్రుణ్ణి పృథివీపతే అని చెప్పి సంబోధిస్తున్నాడు. ఎవరు? సంజయుడు. అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాను, ఎక్కడుంటారో, మీరు ఇంటి దగ్గర ఉన్నారో క్లాసులో ఉన్నారో తెలియాలి కదా. ఇక్కడే కదా ఉన్నావు స్వామిని అంటారా? శరీరం ఇక్కడ ఉన్నా కూడా మనసు ఎక్కడెక్కడో ఉంటుంది ఒక్కొక్కసారి. అందుకని యువర్ అటెన్షన్ ప్లీజ్ అంటుంటారు చూసారా. అట్లాగే పృథివీపతే ఓ ధృతరాష్ట్ర, పరమేశ్వాసః కాశీ కాశ్యః. ఇంకా ఎవరెవరు రాజులు వాళ్ళు వాళ్ళ శంఖాలని పూరించారు అని చెప్పి చెప్తున్నాడు. కాశ్యః, కాశీరాజు, ఆయనకి పెద్ద టైటిల్ పరమేశ్వాసః. ఇషు అంటే బాణం, పరమ విశ్వాస అంటే గొప్పదైనటువంటి బాణాలని కలిగి ఉన్నవాడు అని అర్థం. గొప్ప విల్లును కలిగినటువంటి మహాధనుర్ధరుడు అటువంటి కాశీరాజు. అంతేకాదు శిఖండి, శిఖండీచ మహారథః. మహారథుడైనటువంటి, మహారథి అంటే ఎవరో చెప్పాను, మహారథి అయినటువంటి శిఖండి. శిఖండి కథ మీకు తెలుసు అనుకుంటా. భీష్ముణ్ణి చంపడం కోసమే అంబ తపస్సు చేసి భీష్ముణ్ణి చంపడం కోసం శిఖండిగా పుట్టింది. భీష్ముణ్ణి ఎవ్వరూ సంహరించలేరు. అందుకని శిఖండి గనక నిలబడిందంటే భీష్ముడు ఆయుధాన్ని కింద పెట్టేస్తాడు. ఆయనకు అది వ్రతం. కొన్ని వ్రతాలు ఉంటాయి యుద్ధం చేసే వాళ్ళకి, నేను ఇలా అయితేనే, ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి వాళ్ళకి. మనుషులకి ఎటు రూల్స్ రెగ్యులేషన్స్ లేవు. ఆ రోజుల్లో కొంచెం వాళ్ళందరికీ నియమాలు ఉండేవి. స్త్రీ పురుష రూపంలో ఉన్నటువంటి సగం స్త్రీ సగం పురుషుడుగా ఉండే వాళ్ళు వస్తే నా ముందుకి, నేను ఆయుధం పట్టను అన్నాడు భీష్ముడు. అందుకని ఈ అంబ భీష్ముణ్ణి పగతీర్చుకోవడం కోసం ఎట్లాగైనా సరే వీళ్ళని సంహరించాలంటే ఒక్కటే మార్గం, నేను శిఖండిగా ఆయన ముందు కనుక నుంచున్నానంటే అర్జునుడు బాణం వదిలేస్తాడు, పని అయిపోతుందన్నాడు. ఆవిడ చంపకుండానే ఇండైరెక్ట్ గా భీష్ముణ్ణి సంహారానికి కారణమైంది శిఖండి. ఆ స్టోరీ చదువుతూ ఉంటే అద్భుతంగా ఉంటుంది. భీష్మ సందేశంలో చెప్పాను, భీష్మ సందేశం చెప్పినప్పుడు ఈ విషయం చెప్పాను నేను. శిఖండి వ్రత పెద్ద తపస్సు చేసి అంబ శిఖండిగా జన్మించింది. ఆ శిఖండి వచ్చి నిలుతున్నప్పుడు భీష్ముడు బాణాలు క్రింద పెట్టేశాడు. అప్పుడు కృష్ణుడు అన్నాడు, అర్జున ఇదే కరెక్ట్ టైం, బాణం వదిలిపెట్టి అన్నాడు. కింద పడిపోయినాడు భీష్ముడు. అంపశయ్య మీద ఉన్నాడు తర్వాత. అది శిఖండి యొక్క గొప్పతనం. ఆ శిఖండి ఇటువైపు ఉన్నాడు పాండవుల వైపు, చూపంతా భీష్ముడి మీదనే. శిఖండి చూపంతా కూడా భీష్ముడిని, ఎప్పుడు ఈ భీష్ముడిని పడేస్తానా అని. అవమానం కదా, తను పడిన అవమానాన్ని భరించలేక మనిషి పగ తీర్చుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తాడో చూడండి. కనుక శిఖండి చ మహారథః ధృష్టద్యుమ్నః. ధృష్టద్యుమ్నుడు విరాటః చ. ధృష్టద్యుమ్నుడని రాజు, విరాటరాజు, అపరాజితః విరాటరాజః. అపరాజితః అంటే పరాజయం లేనటువంటి, అపరాజితః ఎవరి చేత పరాజయము పొందనటువంటి, ఎవరు కూడా వీళ్ళని పరాజయం చేయలేరు అటువంటి విరాటరాజు ధృష్టద్యుమ్నుడు, విరాటరాజు. సాత్యకి, సాత్యకి అంటే అలసిపోకుండా యుద్ధం చేసేవాడు. సాత్యకి అలుపే ఉండదు, అదేమిటో ఆయనకి 24 గంటలు చేయమన్నా యుద్ధం చేస్తూనే ఉంటాడు. అలుపు లేకపోతే ఇంకా ఆయన ఎవరండి చంపుతారు? మనిషి అలసిపోతే కదా ఏదన్నా అంటే, అలుపే ఉండదట ఆయనకి అన్నారు. ఆపకుండా కంటిన్యూస్గా చేస్తాడు యుద్ధం సాత్యకి. సాత్యకి ద్రుపద, ద్రుపదుడు ద్రౌపదేయాహ, ద్రౌపది యొక్క పుత్రులు వీళ్ళందరూ కూడా, మహాబాహు సౌభద్రః, సుభద్రుడి యొక్క సుభద్ర యొక్క పుత్రుడు సౌభద్రః, ఎవరు? అభిమన్యుడు. అభిమన్యుడు సుభద్ర యొక్క పుత్రుడు, అభిమన్యుడు సౌభద్రః. శంఖం దద్భుః, వీళ్ళందరూ కూడా శంఖాలు వాయించారట. ఎప్పుడైతే కృష్ణుడు శంఖం ఊదాడో, అర్జునుడు ఊదాడో, భీముడు, యుధిష్ఠిరుడు, నకులుడు, సహదేవుడు, మిగతా వాళ్ళందరూ రాజులు కూడా ఒకేసారి శంఖాన్ని ఊదేటప్పటికి ఒకదాని తర్వాత ఒకటి శబ్దం వస్తూనే ఉన్నది. ఆగకుండా శబ్దం వస్తుంటే ఎట్లా ఉంటుంది? చెవులు ఘోష, ఒకటే ఘోషగా ఉంటుంది. అదే చెప్తున్నారు తర్వాత, ఈ శబ్దం అంతా వినేటప్పటికీ ఆ కౌరవులకు ఎలా అనిపించిందట అని చెప్తున్నారు తర్వాత శ్లోకం, 19వ శ్లోకం.
సఘోషోధార్త రాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్.
సఘోషః, ఆ పాండవులు వారి యొక్క సైన్యంలో ఉన్నటువంటి పెద్ద పెద్దటువంటి మహారథులందరూ చేసినటువంటి శంఖనాదం సహా ఘోషః, ఆ ఘోషం అంటే ఆ శబ్దం, ధార్తరాష్ట్రాణాం హృదయాన్ని వ్యదారయత్. ధృతరాష్ట్రుల, ధార్తరాష్ట్రాణం అంటే కౌరవుల యొక్క, అది అసలైన పేరు. కౌరవులకి పేరు ఏంటంటే ధార్తరాష్ట్రులు, అంటే ధృతరాష్ట్రుని యొక్క పుత్రులు. కౌరవులు అంటే కురువంశానికి చెందిన వాళ్ళు, పాండవులు, ధృతరాష్ట్ర పుత్రులు అందరూ కౌరవులే. కౌరవులంటే మనం అనుకుంటాం దుర్యోధనుడు, వాళ్ళ తమ్ముడు 100 మంది అనుకుంటాం కౌరవులు. కాదు, కౌరవులంటే పాండవులు వస్తారు, ఇటు కౌరవులు అంటే ధృతరాష్ట్రులు, దుర్యోధనుడు, వాళ్ళందరూ కూడా వస్తారు కౌరవులు అంటే. కురు వంశం కదా అది. కనుక ఈ దుర్యోధనుడు వీళ్ళందరూ నిజంగా వాళ్ళని ఎలా పిలవాలంటే ధార్తరాష్ట్రులు. ధృతరాష్ట్రుడి యొక్క పుత్రులు ధార్తరాష్ట్రులు. కనుక ధార్తరాష్ట్రాణ, ఆ 100 మంది ఉన్నారు చూశారా, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, ఈ శకుని, వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళ వైపు ఉన్న వాళ్ళందరూ. వాళ్ళందరి హృదయాల్ని చీల్చి వేస్తుందట వ్యదారయత్. వాళ్ళ హృదయాల్ని ఈ శబ్దం, ఈ శంఖనాదాలన్నీ కూడా చీల్చి వేసినట్లేట. వ్యదారయన్ అంటే చీల్చడం. హృదయం తగిలిపోయిందా, చీలిపోయిందా అన్నంత బాధ కలిగిందట వాళ్ళకి ఆ శబ్దానికే. వాళ్ళు వాయించినప్పుడు వీళ్ళకు భయం కలిగిందని చెప్పలేదు వ్యాసుల వారు. చూసారా, ఎప్పుడైతే భీష్ముడు శంఖం ఊదాడో, సింహ గర్జన చేశాడో, వీళ్ళకి భయమే అనిపించలే. అది రాయలే వ్యాసుల వారు. ఎందుకంటే వీళ్ళకి భయం లేదు. ఎందుకని? కృష్ణ పరమాత్మ ఉన్నాడు. కానీ వీళ్ళకి మాత్రం భయం కలిగిందని చెప్పి రాస్తున్నారు. అంటే ఏమిటి? ఎటువైపు అయితే అధర్మం ఉంటుందో అక్కడ భయం ఉంటుంది. అర్థమైందా? ఎప్పుడైతే విలువలు పాటిస్తామో భయం ఉండదు. విలువలు పాటించని వాడికి భయం ఉంటుంది. ఒకటే గుర్తు, విలువలను పాటించేవాడికి భయం ఉండదు, విలువలు పాటించని వాడికి భయం ఉంటుంది. ధర్మంలో ఉన్నవాడికి, ధర్మాన్ని ఆచరించేవాడికి భయం ఉండదు, ధర్మానికి వ్యతిరేకంగా పోయేవాడికి భయం ఉంటుంది. కనుక ఈ కౌరవులందరికీ తెలుసు మనం చేసిందంతా అక్రమం అని. కనుక భయం, ఆ శంఖనాదాలన్నీ వినేటప్పటికీ స ఘోషః, శంఖ ఘోషః, ధార్తరాష్ట్రాణం హృదయాన్ని, వాళ్ళ హృదయాలను, వాళ్ళ మనస్సులను వ్యదారయతు, చీల్చివేసిందట ఆ శబ్దం. అంతేకాదు, ఆ శబ్దం ఏం చేసింది? ఈ పాండవులు వాయించినటువంటి, ఈ రాజులు వాయించినటువంటి శంఖ శబ్దం, నభశ్చ పృథివీం చైవ తుములః వ్యనునాదయన్, ఆకాశాన్ని భూమిని అంటిందట. ఆ శబ్దం ప్రతిధ్వనించిందిట. నభః అంటే ఆకాశం, పృథివీ అంటే భూమి. నభశ్చ పృథివీం చైవ, భూమి ఆకాశాన్ని ఆకాశాన్ని అంటింది అంటారు చూసారా. ఆకాశాన్ని అంటింది అంటారు. ఆకాశాన్ని ఎట్లా అంటుతుంది ఏదైనా అంటే అంత పెద్దగా అని అర్థం. ఆకాశం వరకు వెళ్ళింది శబ్దం అంటే చాలా పెద్ద శబ్దం అని అర్థం. ఆకాశాన్ని భూమిని దద్దరిల్ల చేసింది అంటారు చూసారా. తెలుగులో అస్థమైన పదం దద్దరిల్లడం అంటారు. దీన్ని ఎట్లా ట్రాన్స్లేట్ చేస్తారు చెప్పండి? దద్దరిల్లడం అంటే దద్దరిల్లడం అంతే. దాన్ని ఇంగ్లీష్లో వాళ్ళు ట్యూమిల్టస్ అంటారు. ఎన్ని పదాలు చెప్పినా దద్దరిల్లడం అనే దానికి తగినట్టుండదు. 100 పిడుగులు ఒక్కసారి వస్తే ఎట్లా ఉంటుంది? 1000 పిడుగులు ఒక్కసారి వస్తే ఎట్లా ఉంటుంది? దద్దరిల్లుతుంది అంటారు. 1 పిడుగు వస్తేనే నా తలుపులన్నీ ఆడుతూ ఉంటాయి, అన్ని శబ్దం అవుతుంది అనమాట. అట్లా అన్ని శంఖాలు ఊదేటప్పటికీ వీళ్ళందరికీ గుండెలు జారిపోయినాయి అంటారు. అట్లా అయిందట. నభస్య పృథివీం చైవ, భూమిని ఆకాశాన్ని దద్దరిల్ల చేసినాయి, వారి యొక్క నాదాలు ప్రతిధ్వనింప చేసినాయి అని అర్థం. ఒకసారి ఊదంగానే మళ్ళీ ప్రతిధ్వని వచ్చిందట. ఊదిన దానికే శబ్దం తట్టుకోలేకపోయినారు. ఇంకా ప్రతిధ్వని వస్తే మన హాల్ వచ్చినట్లుగా, హాల్లో ప్రతిధ్వని ఉంది కదా, ఎకో. అట్లాగే వాళ్ళు చేస్తూ ఉంటే ప్రతిధ్వని అంటే మనకి ఇక్కడ పెద్ద ఉదాహరణ. రోడ్డు మీద ట్రాఫిక్, హాల్లో రీసౌండ్, ఇవన్నీ కలిపి ప్రతిధ్వనే కదా మనకి ఇప్పుడు. ఇట్లాంటివి 1000 పెట్టుకోండి, 1000 సంఖ్యలో ఎట్లుంటుంది శబ్దం? గుండె పగిలినంత శబ్దం వస్తుంది, పగిలినట్లే అనిపిస్తుంది. అట్లా అనిపించిందట ఎవరికి? కౌరవులకి, భారత రాష్ట్రులకి అని ఎవరు చెప్తున్నారు? సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు. భారత రాష్ట్రాణం హృదయాన్ని వ్యధారయత్, ఆ పాండవులు చేసిన శబ్దాన్ని సంజయుడు చూడండి, మీ కొడుకులు చేసిన యొక్క ధనకార్యాలకి ఎటువంటి పరిస్థితి వస్తున్నదో చూసావా, వాళ్ళు శంఖనాదానికే మీ వాళ్ళు తట్టుకోలేదు, ఇంక యుద్ధానికి తట్టుకుంటారు. శంఖనాదాలకి గుండెలు చీల్చినట్లయిపోతే ఇంకా యుద్ధానికి ఏం నిలుస్తారయ్యా నీ పిల్లలని అర్థం. అవునా? సంజయుడు ఉన్నది ఉన్నట్లు చెప్పాలి కదా. మరి ధృతరాష్ట్రుడికి పాపం ఏమనుకుంటాడు అని చెప్పకుండా ఉంటాడా ఏమిటి? సంజయుడు జరిగింది జరిగినట్లు చెప్తున్నాడు. వాళ్ళ హృదయాలన్నీ చీలిపోయినని చెప్పి సంజయుడికి ఎట్లా తెలుస్తుందండి? శబ్దం అయితే వినొచ్చు దూరం నుంచి, కానీ జరుగుతున్నది చెప్పి చూడొచ్చు, కానీ వాళ్ళ హృదయాలన్నీ చీలిపోయినట్లే అయిపోయిందని చెప్తున్నాడంటే మనస్సు కూడా చదువుతున్నాడు అని అర్థం. మనోభావాలని కూడా మన టీవీలాగా కాదు, మన టీవీ అయితే అక్కడ ఏముంటే అదే చూపిస్తుంది, ఈయన చూపించడం మాత్రమే కాదు మనస్సుల్లో ఏముంది కూడా చెప్తున్నాడు. అందుకని సంజయుడు గీత అయిపోయే వరకు వస్తూనే ఉంటాడు ఈయన. సంజయవు వాచ, సంజయవు వాచ, పాపం ఆయన ఎవరు గుర్తుపెట్టుకోరు. గీత ఉపదేశం అంటే కృష్ణ పరమాత్ముణ్ణి, అర్జునుని మాత్రమే గుర్తుపెట్టుకుంటాం. కానీ ఈ రోజుకు మనకు ఈ ఉపదేశం ఇక్కడ ఉన్నది అంటే ఎవరి వల్ల తెలుసు? అసలు సంజయుడు వల్లనే. అది తర్వాత శ్లోకం 20.
అథ వ్యవస్థితాం దృష్ట్వా ధార్తరాష్ట్రాం కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవః ఋషికేశం తదా వాక్యం ఇదమాహమహీపతే.
అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః. కపిధ్వజః అంటే అర్జునుడు. కపి అంటే కోతి అని అర్థం. తెలుగులో కోతి అంటాం చూసారా, కపి అంటే కోతి. ఈ కోతి అనేదాన్ని ధ్వజం మీద కలిగి ఉన్నాడట. కోతి అంటే ఎవరు? హనుమంతుల వారు. హనుమంతుడు కపి అని పేరు, ఎందుకంటే ఆయన ముఖం అట్లా ఉంటుంది కనుక ఆయనకు కపి అని పేరు వచ్చింది. హనుమంతుల వారు, హనుమంతుల వారు జెండా మీద కూర్చున్నట్ట. ఆ జెండా, హనుమంతుడి రూపం ఉన్నటువంటి జెండా కలిగినటువంటి రథంలో కూర్చున్నటువంటి అర్జునుడు అని అర్థం. కపి ధ్వజ, ఎవరి రథం అయితే హనుమంతుడి రూపం అనే బొమ్మ కలిగి చిహ్నాన్ని కలిగి ఉన్నదో ఆ జెండ ధ్వజం. ధ్వజం అంటే జెండ. జెండ అంటే తెలుగులో, సంస్కృతంలో ధ్వజం అంటాం. ధ్వజం, ఆ ధ్వజం అర్జునుడి రథానికి ఉన్నది. ఆ ధ్వజం మీద హనుమంతుల వారి రూపం చిత్రం ఉన్నది. కపి ధ్వజ, హనుమంతుడి వారిని రూపం ఉన్నటువంటి ధ్వజం కలిగినటువంటి అర్జునుడు అని పేరు. కపిధ్వజ, ఈ కపిధ్వజ ధార్తరాష్ట్రాన్ వ్యవస్థితాన్ దృష్ట్వా, ధార్తరాష్ట్రాన్ అంటే ధృతరాష్ట్రుడి యొక్క పుత్రులను ఈ యుద్ధం చేయడానికి వచ్చినటువంటి, వ్యవస్థితాన్ అంటే అక్కడ చేరినటువంటి, ధార్తరాష్ట్రాన్ వ్యవస్థితాన్, వ్యవస్థితాన్ అంటే అక్కడ యుద్ధ సన్నద్ధులైనటువంటి అని అర్థం. యుద్ధ సన్నద్ధులైన ధృతరాష్ట్రుడి పుత్రులను, దుర్యోధనాదులను వ్యవస్థితాన్ ధార్తరాష్ట్రాన్ కపిధ్వజ. పాండవ ధనురుద్యమ్య, పాండవ అంటే అర్జునుడు ధనుసు ఎత్తుకున్నాడు. ప్రవృత్తే శస్త్ర సంపాతే, ప్రవృత్తే శస్త్ర సంపాతే, ఇది మొత్తం ఒక అన్వయం చేసుకోవాలి. ఈ ధృతరాష్ట్రుడి యొక్క పుత్రులందరూ కూడా యుద్ధ సన్నద్ధులై ఉన్నారు. శస్త్ర సంపాతే ప్రవృత్తి అంటే శస్త్రాలను రెడీగా పట్టుకొని ఉన్నారు. వాళ్ళందరూ శంఖం ఊదాడు కదా ఆయన, భీష్ముడు. ఇప్పుడు వాళ్ళు వాళ్ళ యొక్క విల్లుల్ని రెడీగా పట్టుకొని ఉన్నారు, ఇంక వదలడమే ఆలస్యం. శస్త్రం అంటే ఆయుధం, విల్లు, వాళ్ళ వాళ్ళ ఆయుధాలను శస్త్ర సంపాతే, శస్త్ర సంపాతే ప్రవృత్తే, వారి వారి ఆయుధాలను ఆ క్షణంలో, తథా అథ మీన్స్ అథ తదా అంటే ఆ సమయంలో, ఆ సమయంలో వారు శస్త్ర సంపాతే ప్రవృత్తే, ఆ యుద్ధ సన్నద్ధులై యుద్ధం ఆరంభింపబోనప్పుడు అని అర్థం. యుద్ధాన్ని ఆరంభించడానికి ముందు అని అర్థం. యుద్ధం ఆరంభించబో సమయంలో ఈ పాండవుడు అంటే అర్జునుడు కూడా ఏం చేశాడు? ధనురుద్యమ్య, అర్జునుడు కూడా ధనుస్సుని చేతిలో పట్టుకున్నాడు. వాళ్ళని చేతిలో పట్టుకున్నారు, ఈయన చేతిలో పట్టుకున్నారు, ఇంకా మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు యుద్ధం. ఎందుకంటే శంఖాలన్నీ ఊదారు, వాయిద్యాలన్నీ వాయించేశారు, ఇప్పుడు ఇంకేం చేయాలి, ఆరంభించాలి యుద్ధం. ఆ సమయంలో అథ తదా, ఆ సమయంలో అక్కడ 20వ శ్లోకంలో అథ అని ఉన్నది, 21వ శ్లోకంలో తదా అని ఉన్నది. అథ తదా, ఆ సమయంలో, ఆ సమయంలో, ఆ సమయంలో అంటే ఏంటి? ఆ శంఖధ్వనుల తర్వాత అని అర్థం. ఆ శంఖధ్వనుల తరువాత, ఆ సమయంలో. అథ హృషీకేశం ఇదం వాక్యం ఆహా, హే మహీపతే, ఓ ధృతరాష్ట్ర, మళ్ళీ సంబోధిస్తున్నాడు. వింటున్నావా సరిగ్గా అని అర్థం. ఇందాకనే కదా మహీపతే అన్నాడు, జాగ్రత్తగా విను, గీత ఉపదేశం జరగబోతున్నది. అది అథ అంటే మంగళ వాక్యం, మంగళకరమైనటువంటి గీతాబోధ జరగబోతున్నది, ఇప్పుడే మొదలవుతబోతున్నది, దానికి బీజం నాంది. అథ అంటే మంగళం అని అర్థం. అథ రెండవ అర్థం ఏమిటంటే, అథ అంటే మంగళం. అథ అప్పుడు ఆ సమయంలో ఋషికేశం ఇదం వాక్యం ఆహ, ఋషికేశుడితో అంటే కృష్ణ పరమాత్మతో ఇదం ఈ వాక్యాలను అర్జునుడు పలికాడు. హే ధృతరాష్ట్ర మహీపతే, ఈ వాక్యాలు అర్జునుడు ఋషికేశం ఋషికాణం ఈశ తం ఋషికేశం, ఋషికం అంటే ఇంద్రియాలు, ఇంద్రియాలని జయించినటువంటి వాడు. ఈశ అంటే పతి అని అర్థం, ఈశ అంటే నడిపించువాడు, నాయకుడు అని ఒక అర్థం ఋషికేశ. ఇంకొక అర్థం ఏమిటంటే ఇంద్రియాలకి జీవాన్నిచ్చేవాడు ఋషికేశ, ఇంద్రియాలకి ఆత్మరూపంగా ఉంటూ వాటిని పనిచేయించేవాడు అని అర్థం. ఇంద్రియాలని జడం కదా ఇంద్రియాలు, వాటి వెనకాల ఆత్మరూపంలో ఉంటూ వాటిని పనిచేయించేవాడు అని అర్థం ఋషికేశ అంటే. అటువంటి ఋషికేశుడితో అన్నప్పుడు ఋషికేశం ఆ సమయంలో ఈ యొక్క మాటలు చెప్పాడు. ఏ మాటలు అని చెప్పి చెప్తున్నాడు.
అర్జునము మాచ సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమిచ్యుత యావదేతాన్ నిరీక్షేహం యోధు కామానవస్థితాన్ కైర్మయా సహ యోధవ్యం అస్మిన్ రణ సముద్యమే యోచ్యమానాన వేక్షేహం. ఏత్ర సమాగతరాష్ట్రస్య దుర్బుద్ధే యుద్ధే ప్రియసి కీర్షవ
అర్జున ఉవాచ. వైశంపాయనుడు పరీక్షిత్తుకి చెప్తున్నాడు. యాక్చువల్గా వైశంపాయనుడు పరీక్షిత్తుకి చెప్తున్నాడని వైశంపాయనుడు సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడని చెప్పి వైశంపాయనుడు పరీక్షిత్తుకి చెప్తున్నాడు. ఈ విషయం అంతా ఎప్పుడో జరిగిన విషయం కదా, అందుకని మహాభారతం చదవాలి. తింటే గాలిలే తినాలి, వింటే మహాభారతమే వినాలి అనే మాట ఆంధ్రాలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి సామెత. నానుడి గారిని తింటున్నారు కానీ భారతం చదవడంలా, గారిని మాత్రం కంటిన్యూస్గా తింటున్నారు. తింటే గారినే తినాలి, వింటే భారతం వినాలి అన్నాం. గారిని మాత్రం తింటూనే ఉన్నారు, భారతం మాత్రం వినడంలా. ఒక పుస్తకం రాశారు ఒక ఆయన, ఓ భారతీయుడా భారతం చదివావా అని. భారతీయుడా భారతం చదివావా అని ఒక పుస్తకం ఉంది, చాలా చక్కని పుస్తకం. కనుక సమయం ఇవన్నీ మాటలు మనకి ఎవరెవరితో ఎవరు మాట్లాడుతున్నారని చెప్పి వినాలి, తెలుసుకోవాలి, చాలా అవసరం. కనుక అర్జున ఉవాచ, అర్జునుడు చెప్తున్నాడు. ఏమని అర్జునుడు కృష్ణ పరమాత్ముణ్ణి ఆజ్ఞాపిస్తున్నాడు, మే రథం స్థాపయ, నువ్వు నా రథాన్ని నిలపవలసినది, నా రథాన్ని నిలపవలసినది అన్నాడు. నిలపవలసిందంటే ఎక్కడ నిలపాలి అన్నాడు. కొంచెం ముందుకు తీసుకెళ్ళి ఒకసారి అందరినీ చూడటానికి, యావదేతాన్ నిరీక్షేహం, అందరినీ చూడగలిగినంత దూరంలో నిలబెట్టేట్లుగా నన్ను తీసుకెళ్ళి అక్కడ నిలుపు అన్నాడు. నా రథాన్ని అక్కడ నిలుపు అన్నాడు. ఎక్కడ అందరినీ చూడగలిగినటువంటి దూరంలో నన్ను, అంటే ఎక్కడో ఉన్నారు కదా యుద్ధంలో, వాళ్ళందరూ కూడా నా యొక్క బంధువులే కదా, ఇంకా మళ్ళీ కడచూపు ఇదంతా కూడా, చివరికి మళ్ళీ వాళ్ళు ఉంటారో ఉండరో యుద్ధంలో, తర్వాత అయిపోయిన తర్వాత వాళ్ళందరూ పోతారు కదా, అందుకని కడసారి చూపు చూస్తాను నేను, నన్ను అక్కడికి తీసుకువెళ్ళి కొంచెం అని అంటున్నాడు అర్జునుడు. ఎవరెవరితో నేను యుద్ధం చెయ్యాలి, ఎవరెవరిని నేను చంపాలి అని చెప్పి అడుగుతున్నాడు. ఇక్కడ చూస్తున్నాడు సేనయోహో ఉభయోహో మధ్య, ఈ రెండు సేనలకు మధ్యలో నా రథాన్ని నిలపవలసినది అన్నాడు. ఇప్పుడు పాండవుల వైపే ఉన్నాడు అర్జునుడు, యొక్క రథం పాండవుల వైపే ఉన్నది ఇటువైపే. అట్లా కాదు, నా రథాన్ని తీసుకువెళ్ళి వాళ్ళకి వీళ్ళకి మధ్యలో నిలుపన్నాడు. ఎందుకంటే ఒకసారి ఇట్లా చూస్తాను అన్నమాట, ఎందుకంటే ఇటుమంది కూడా 100 మంది పోతారు కదా, లేకపోతే వెనక్కి చూడాలంటే కష్టం, వెనక్కి చూడకూడదు క్షత్రియుడు, అంత వెనక నుంచున్నారు కనుక నన్ను అట్లా మధ్యలోకి తీసుకువెళ్ళామంటే నేను ఒక్కసారి అందరిని పేరు పార ఇట్లా చూస్తాను అన్నాడు. చూసి చివరిసారిగా ఇటుమంది కొంతమంది పోబోతున్నారు, అటుమంది కొంతమంది చనిపోబోతున్నారు కనుక నేను వాళ్ళని చూస్తాను. సేనయోహో ఉభయోహో మధ్య రథం స్థాపయ, రథం ఆపవలసినది, కమాండ్ అన్నమాట, ఆజ్ఞాపిస్తున్నాడు అని. హే అచ్యుత అన్నాడు మళ్ళీ, రథం స్థాపయ మే మే రథం అంటే నా యొక్క రథాన్ని, ఇలా చూసారా నా రథాన్ని అంటున్నాడు. అంటే నాకు సారథి నువ్వు, నేను చెప్పినట్టు విను. కృష్ణ పరమాత్ముడు అంతటి వాడిని, ఆయన సారథి కూర్చున్నాడు పాపం, డ్రైవర్ స్థితిలో పొజిషన్లో ఉన్నాడు. అప్పుడు నా రథాన్ని నువ్వు నిలపవలసినది అని అడుగుతున్నాడు, నిలపు అంటున్నాడు. తర్వాత మళ్ళీ కృష్ణుడు ఏమనుకుంటాడో ఏమని చెప్పి అచ్యుత అని పొడుస్తున్నాడు. అచ్యుత నువ్వు ఎప్పుడు ఎవరి మాటకి లొంగవు, పడిపోవు, నాకు తెలుసది, నా అంతటి వాడిని నువ్వు పోయి రథం ఆపు అని చెప్పి కమాండ్ చేస్తావా అని అనుకుంటాడేమో కదా. రథసారథి అయినప్పుడు ఏం చెప్పినా యజమాని వినాలి, అందులో సందేహం ఉండకూడదు, కనుక ఆజ్ఞాపిస్తే అది పాటించాలి అంటూనే మళ్ళీ వినయంగా, హే అచ్యుత. అచ్యుత అంటే ఏమిటి? చ్యుతి అంటే పడిపోవడం, చ్యుతి అంటే పడిపోవడం. కృష్ణుడికి ఎప్పటికీ కూడా పడడం అనేటువంటిది లేదు, అంటే పతనం అనేది లేదు. చ్యుతి న చ్యుతి అచ్యుత అని అర్థం. ఆయనకి ఎప్పుడు కూడా పడిపోవడం అనేటువంటిది లేదు, ఒక స్థితి నుంచి కింద పడడం అనేది లేదు ఆయనకి. నువ్వు అంతటి గొప్పవాడివి, అట్లాంటి వాడిని నేనేం ఆజ్ఞాపిస్తాను నిన్ను, ఊరికే చెప్తున్నాను నేను అని అన్నట్లుగా అచ్యుత అని. అంతేకాని ఎవరో ఆజ్ఞాపిస్తే నువ్వు వాళ్ళ చెప్పినట్టుగా అనుసరిస్తున్నావని కాదు, నువ్వెక్కడా అన్నట్టు అచ్యుత మే రథం స్థాపయ అన్నాడు. ఇంకొక అర్థం ఏంటంటే అచ్యుత అంటే ఆయన చేసుకున్న సంకల్పాలు ఏవైతే ఉంటాయో, సత్యకామ సత్య సంకల్ప, ఆయన సంకల్పాలు ఎప్పుడూ కూడా వృధా పోవు, చ్యుతి ఉండదు, ఆ సంకల్పాలు పని చెయ్యకపోవడం అంటూ ఉండదు. ఆయన సంకల్పించాడు అంటే జరుగుతున్నది అనగా, అది జరుగుతుంది, దానికి చ్యుతి ఉండదు. ద్రౌపది వస్త్రం కోసం యాచించింది కృష్ణ పరమాత్మని, హే కృష్ణ అని. వస్త్రాపహరణ సమయంలో ద్రౌపది కృష్ణ పరమాత్ముణ్ణి వస్త్రం ఇవ్వమని ప్రార్థించింది, వస్త్రాన్ని ఇచ్చాడు. ఏ భక్తుడు ఏది అడిగితే అది ఇచ్చాడు కృష్ణ పరమాత్మ. అంటే సత్యకాముడు సత్య సంకల్పుడు, ఆయన అనుకున్నవన్నీ నెరవేరుతాయి, ఆయన కోరికలన్నీ నెరవేరుతాయి, ఆయన చేసిన సంకల్పాలన్నీ నెరవేరుతాయి. అందుకని మనం కోరుకున్నామనుకోండి ఆయన ఇచ్చి తీరాలి, లేకపోతే ఆయన పేరు అచ్యుత ఎట్లా అవుతుంది కదా. నేను అభయం ఇస్తున్నాను, నీదేవి కావాలనుకుంటే నేను అది తీరుస్తాను అన్నాడు ఆయన. అట్లా అన్నటువంటి సంకల్పం ఉన్నప్పుడు భగవంతుడు తీర్చాలా లేదా? లేకపోతే ఆయన ఏమిటి, ఆయన యొక్క ప్రతిజ్ఞ నుంచి చ్యుతుడైనట్టే కదా. అలా కాడు భగవంతుడు ఎప్పుడు కూడా, అందుకని ఆయనకు అచ్యుత అని పేరు. అదే చెప్తున్నాడు అర్జునుడు, హే అచ్యుత మే రథం స్థాపయ, నా రథాన్ని నువ్వు నిలపవలసినది. ఎందుకో చెప్తున్నాడు, ఎందుకు అడుగుతున్నానో తెలుసా? ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఫలాందని కారణం చెప్పాలి కదా, కారణం తెలియకుండా ఎట్లా తీసుకెళ్ళమంటే ఎట్లా తీసుకుపోతాడు, అందుకని పార్థసారథికి ఆ రథం నడిపేవాడికి కూడా మనం చెప్పాలి, నాకు ఫలానా చోట ఫలానా పని ఉంది నన్ను అక్కడ తీసుకెళ్ళు అని చెప్పి చెప్పాలి, కొన్ని విషయాలు చెప్పాలి. లేకపోతే అక్కడ అది ఉండదండి ఇది ఉండదండి అంటారు కదా, అవునా, అది అక్కడ లేదండి షాప్ ఇక్కడండి అని చెప్పి వాళ్ళు డైరెక్ట్ చేస్తారు మనల్ని ఒక్కొక్కసారి. అందుకని అర్జునుడే చెప్తున్నాడు, ఫలానా విషయం కోసం నువ్వు నా రథాన్ని అక్కడ తీసుకువెళ్ళి నిలుపు అన్నాడు. ఏమిటది అంటే 22లో చెప్తున్నాడు, యావత్ ఏతాన్ నిరీక్షేహం, ఎంత దూరంలో నిలబెట్టాలి నువ్వు నా రథాన్ని అంటే, ఎంత దూరంలో అయితే వాళ్ళందరినీ నేను చూడగలను, యావత్ ఏతాన్ నిరీక్షేహం, అహం నిరీక్షే, నేను చూడగలను వారందరినీ కనుచూపు మేరలో అని అర్థం. కనుచూపు మేరలో యావత్ ఏతాన్ నిరీక్షే అహం, ఎవరు వాళ్ళందరూ కనుచూపు మేరలో నేను చూద్దామనుకున్న వాళ్ళందరంటే, యోధు కామాన్ అవస్థితాన్, యుద్ధం చెయ్యాలనే కోరికతో చేరినటువంటి వీళ్ళందరినీ, ఏతాన్ అవస్థితాన్ ఇక్కడ చేరినటువంటి వీరందరినీ కూడా, యోధు కామాన్ యుద్ధం చెయ్యాలనే కోరికతో, యోధు కామాన్ యుద్ధం చెయ్యాలనే కోరికతో, ఏతాన్ అవస్థితాన్ ఎవరైతే చేరి ఉన్నారో, యుద్ధం చేయాలనే కోరికతో ఎవరైతే చేరి ఉన్నారో వాళ్ళందరినీ నేను చూడాలి. ఎందుకంటే కైహి మయా యోద్ధవ్యం, కైహి సహా మయా యోద్ధవ్యం, నేను ఎవరెవరితో యుద్ధం చేయాలో నాకు తెలియాలి కదా. కనుచూపు మేరలోకి నన్ను తీసుకెళ్తే నేనెవరెవరితో యుద్ధం చేయాలో నాకు తెలియాలి, అందుకని నన్ను తీసుకెళ్ళి అక్కడికి అంటున్నాడు. కైహి సహా నేను ఎవరితో యుద్ధం చెయ్యాలో, మయా యోద్ధవ్యం నా చేత యుద్ధం చెయ్యబడవలసి ఉన్నదో అని అర్థం. మయా యోద్ధవ్యం అంటే ఏంటి, నా చేత ఎవరెవరి నా చేత ఎవరితో యుద్ధం చెయ్యబడవలసి ఉన్నదో అని అర్థం. తర్వాత అస్మిన్ రమణ సముద్యమే యోద్ధు కామాన్, ఈ యుద్ధరంగంలో అని అర్థం. అస్మిన్ రమణ సముద్యమే అహం ఏతే అవేక్షే, నేను వీళ్ళందరినీ చూస్తాను, నేను వారందరినీ చూడాలని కోరుకుంటున్నాను, అవేక్షే చూడాలని కోరుకుంటున్నాను. ఏ సమాగతాః అత్ర, ఎవరెవరైతే ఇక్కడికి వచ్చి ఉన్నారో, ఏ సమాగతాః అత్ర యుద్ధం చేయడానికి ఎవరెవరైతే చేరి ఉన్నారో ఇక్కడ, యోచ్యమానాన్ వాళ్ళని ధృతరాష్ట్ర పుత్రులతో యుద్ధం చేయడా అంటే వారికి సహాయం చేయడానికి ఎవరెవరు వచ్చారో కూడా నేను చూడాలి అదే చెప్తున్నారు. ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే ప్రియచికీర్షవ, ధార్తరాష్ట్రస్య అంటే ధృతరాష్ట్రుడి యొక్క పుత్రులైనటువంటి దుర్యోధన దుశ్శాసనులకి, వాళ్ళని మెప్పించడానికి ప్రియచికీర్షవ అంటే ఏంటి, వాళ్ళని మెప్పించడానికి వాళ్ళ వైపు చేరారు కదా కొంతమంది రాజులు, యుద్ధ చికీర్షవ అంటే దుష్టులైనప్పుడు కూడా దుర్యోధనుడు దుశ్శాసనుడు వాళ్ళకి సహాయం చేయడానికి అనేక మంది రాజులు చేరారు వాళ్ళతో పాటు. ఆ రాజులందరూ ఎవరెవరో ఒకసారి చూస్తాను నేను, ఇట్లాంటి దుర్యోధనుడికి సహాయం చేయడానికి వచ్చిన రాజులు ఎవరెవరు వాళ్ళ పని పట్టాలి నేను అని చెప్పి చెప్తున్నాడు. ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే, దుష్టబుద్ధి కలిగినటువంటి దుర్యోధన దుశ్శాసనులకు యుద్ధంలో వాళ్ళని తృప్తిపరచడానికి సంతోషపరచడానికి వాళ్ళకి సహాయం చేయడానికి ఏ ఏ రాజులు వచ్చారో వాళ్ళందరినీ నేను చూడాలి. అట్లాంటి దుష్టబుద్ధి గల వాళ్ళకి సహాయం చేయడానికి వచ్చారా వీళ్ళందరూ, వాళ్ళ ముఖాలు చూస్తాను ఒకసారి నన్ను తీసుకెళ్ళి అక్కడికి అన్నాడు. ఇట్లాంటి దుర్బుద్ధి కలిగినటువంటి ధృతరాష్ట్రుడి పుత్రులతో సహాయం చేస్తూ వాళ్ళకి వాళ్ళ ఆనందం కోసం ప్రియచికీర్షవ అంటే దుర్యోధనుడికి ఆనందం కలిగించడానికి, ప్రియచికీర్షవ అంటే ఏమిటి, ప్రియం కర్తుమిచ్చు వాళ్ళకి ప్రియాన్ని కలిగించడానికి, ధర్మ అధర్మ యుద్ధంలో ఉన్నామని చెప్పి బాధ లేదు వాళ్ళకి. దుర్యోధనుడికి ఆనందాన్ని కలిగిస్తే చాలు అనే ఉద్దేశంతో చేరారు వాళ్ళు. అందుకని ప్రియచికీర్షవః ధార్తరాష్ట్రాణ, ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేహే ప్రియచికీర్షవః. చూడండి, సంజీవుడే చెప్తున్నాడు ఎవరికి, ధృతరాష్ట్రుడికి. అర్జునుడు ఇలా అంటున్నాడని చెప్పి సంజీవుడు చెప్తున్నాడు. మీ పిల్లల్ని ఏమన్నాడో చూసావా అర్జునుడు? సంజయుడు అర్జునుడు ఏమంటున్నాడు అని చెప్పి సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు. అర్జునుడు అంటున్నాడు, ధృతరాష్ట్రస్య దుర్బుద్ధేహే ప్రియచికీర్షవః అహం ద్రష్టుం ఇచ్చామి, ఇలా అంటున్నాడు అని చెప్పి అర్జునుడు అని చెప్పి చెప్తున్నాడు. అంతే, నేను రిపోర్టర్నే, నాకేం తెలియదమ్మా. సంజయుడు తప్పించుకుంటున్నాడు, నాకేం తెలియదు, నేను మాత్రం రిపోర్టర్ని మాత్రమే. అర్జునుడు ఇలా చెప్తున్నాడు అన్నాడు. ఏ సమాగతాః అత్ర, అత్ర అంటే ఈ యుద్ధ భూమిలో, ఈ కురుక్షేత్రమునందు అని అర్థం. ప్రియచికీర్షవః, ప్రియాన్ని అభీష్ట సిద్ధి కోసం, దుర్యోధనుడి యొక్క అభీష్ట సిద్ధి నెరవేర్చడానికి. ఏమిటి ఆయన అభీష్ట సిద్ధి? పాండవుని ఓడించడం, రాజ్యం తీసుకోవడం, ఇదే కదా ఆయన అభీష్ట సిద్ధి. దుష్టబుద్ధి కలిగినటువంటి దుర్యోధనుడి యొక్క అభీష్ట సిద్ధిని నెరవేర్చడానికి సహాయం చేయడానికి వచ్చినటువంటి ఆ రాజులు ఎవరు? వాళ్ళ ముఖాలు చూడాలి నేను, నా రథం తీసుకెళ్ళి అక్కడ నిలుపు అన్నాడు. చూసారా అర్జునుడు ఎంతటి, ఎంత ముందు చూసారు పగ లోపల, అవన్నీ ఎలా ఏం చెప్తున్నాయి ఈ మాటలన్నీ, అర్జునుడి యొక్క మనస్తత్వాన్ని మనకు తెలియజేస్తున్నాయి. అంటే యుద్ధం చేయడానికి బాణం తీసుకున్నాడు చేతిలోకి, తీసుకున్న తర్వాత కడసారిగా మళ్ళీ అందరినీ చూడాలనుకున్నా. ఎందుకంటే నేను బాణం ఎత్తానంటే ఇంకెవరు నిలవరు ఇక్కడ, అందరూ సంహరింపబడతారు. ధర్మయుద్ధం అండి, ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్న యుద్ధం. నేను ధర్మాన్ని స్థాపన చేయడానికి ఇక్కడ ఉన్నాం అని చెప్పి అర్జునుడికి బాగా తెలుసు. ఇది ధర్మయుద్ధం మనం చేసేది కనుక, ఈ అధర్మాన్ని నేను ఆపడానికి వచ్చాను కనుక ఇక్కడ ఎవరు మిగలరని చెప్పి అర్జునుడికి తెలుసు. కనుక వాళ్ళందరినీ నేను చూడాలి ఒక్కసారి కడసారి అని ఉద్దేశంతో వచ్చాడు అర్జునుడు. కానీ ప్లేట్ తిరిగింది, ఏమవుతుంది, మనస్సే మారిపోతుంది. ఒక్క క్షణంలో మనసు మారిపోతుంది. ఎప్పుడు మారుతుంది అనేది వచ్చే వారం చేస్తాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.